ಯೇನ ಚರಾಚರಂ ಯತ್ತದಂ ದರ್ಶಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಮಹಾಕಾಲ ಚಕ್ರವರ್ತಿ ಸಾಮ್ರಾಜ್ಯ ಸ್ಥಾಪನಾ ಕೊನ್ನ ಸೂಚನೆ ಈ ಪೂರ್ಣಿಮ ನುಂಚಿ ಗುರುತಿಸಿಕೊಂಡೆ. ಮೀ ಯೊಕ್ಕ ರಿಯಾಕ್ಷನ್ ಬಟ್ಟಿ ಕ್ಲಾಸಸ್ ಉಂಟಾಯಿ. ರಿಯಾಕ್ಷನ್ ಮಾತ್ರ ಲೇದು ಕರೆಕ್ಟ್ ಗಾ. కొన్ని సూచనలు నేను మీకు ఇవాళ చెప్తున్నాను. ఆ సూచనలు మీరు తూచా తప్పకుండా పాటించగలిగితే క్లాసెస్ ఉంటాయి. రాత్రి ఉన్న క్లాసెస్ మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎదిగిన తర్వాత క్లాసులు తీసుకుందాం. కానీ సాయంత్రం ఈవినింగ్ క్లాసెస్ జరుగుతాయి, అది మీకోసం కాదు, మిగతా వాళ్ళ కోసం. మీకు ఆ క్లాసెస్ యొక్క ఉపయోగము, మహాకాల చక్రవర్తి సామ్రాజ్య స్థాపన నెరవేరాలి, దాంట్లో మీరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే పొద్దున్న చెప్పిన పని సాయంత్రము, సాయంత్రం చెప్పిన పని రెండో రోజు పొద్దున్న పూర్తయిపోతూ ఉండాలి. ఇంతకీ లలిత సహస్రనామంలో ఆ శ్లోకాలు ఎంతమంది చూశారు? పొద్దున్న ఏదో చెప్పినట్టున్నా నేను. చూడలేదు, శుభం. వైర్లు అవి పెడుతున్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పాను. నేను చెప్పగానే ఎలా వచ్చింది ప్లగ్? ఎందుకు వైర్లు ఎలా పెట్టారు? అంచేత కోరిక ఒకటి సరిపోదు. మీ కోరిక ఆచరణలో కనిపించాలి. కానీ సాయంత్రం మెడిటేషన్ తర్వాత, పొద్దున్న మెడిటేషన్ తర్వాత జరిగే క్లాసులు మాత్రం జరుగుతూ ఉంటాయి. అది కాకుండా మీకు ఎక్స్ట్రా క్లాసులు కావాలి అనుకుంటే, మీరు సబ్జెక్ట్ అవగాహన చేసుకోవాలి అనుకుంటే, పొద్దున్న చెప్పిన సూచనలు సాయంత్రము, సాయంత్రం చెప్పిన సూచనలు మీ అంతటా మీరు పూర్తి చేసి నాకు చూపిస్తేనే మళ్ళా నేను మీరు చదివారా లేదా అడిగే ఓపిక లేవు నాకు. అదే చికాగో వల్ల కాదు, నాకు పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు చెప్పాయా, మీకు కనిపించేదానికంటే లోతైన పనులు చాలా ఉంటాయి. మిమ్మల్ని కాపలా కాస్త కూర్చుంటే నాకు ఎక్కడ టైం ఉంది? అంటే మీరు తప్పు చేస్తున్నారనే కాదు, మీ స్థాయి బట్టి మీరు చేయండి. అది మీరు తప్పు చేస్తున్నారని నేనేం అంటలే. మీ స్థాయిని కించాపరచటంలే. నేను సర్టిఫికేట్ నుంచి, డిప్లొమా నుంచి, డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ఎదిగిపోతున్నప్పుడు నాతో పాటు మీరు ఎదగగలిగితే ఎదగండి, లేకపోతే సర్టిఫికేట్ డిప్లొమాలు మీరు చేసుకుంటూ ఉండండి. అభ్యంతరం ఏం లేదు, కానీ ఆ టైమే మీకు నేను కనిపిస్తా, మాట్లాడతా. ఇంకా ఇది ఎక్స్ట్రా ఏదైనా మీరు చేస్తే, చెప్పింది చెప్పినట్టు చేస్తే ఫలితాలు ఉంటాయి. లేకపోతే టైం చాలా తక్కువ ఉందని చెప్పే కదా, ఇంత టైం వేస్ట్ చేసుకోవటానికి టైం లేదు. అది బుజ్జగించి మీకు అవగాహన అయ్యేటట్టు చెప్పటానికి టైం లేదు. ఆ సీరియస్నెస్ మీరు అర్థం చేసుకోవాలి. అంచేత ఈ మహాకాల చక్రవర్తి సామ్రాజ్య స్థాపనలో చాలా ప్రముఖ పాత్ర కాలచక్రం యొక్క భ్రమణం మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించే జ్యోతిష్ శాస్త్రంలో దాంట్లో లిప్తములోని ఘటికలని, విఘడియలని, రకరకాలుగా ఉంది, అది మేము నోట్ చేసుకోవాలి. ఇది అది నోట్ చేసుకుని నాకు రేపు పొద్దున్న క్లాస్ లో చూపిస్తే వాళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ చూపించిన వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పాను కదా నైట్ అండ్ డే మీకు చెప్తాను గానీ ఇలా చెప్పను, చెప్పిందే చెప్పడానికి టైం ఎక్కడుంది? నో టైం ఫర్ ఇట్. అది చూసుకోండి. కానీ మీరు వినొచ్చు వచ్చే క్లాసులో, దానికే అభ్యంతరం, కాలక్షేపం చేసుకోండి, దానికి ఉంది, నో అబ్జెక్షన్ ఫర్ ఇట్. కానీ వింటే సంస్కారాలు ఏర్పడతాయేమో, అభ్యంతరం ఏం లేదు వింటానికి. కానీ కాస్త సీరియస్ గా ఆ యూనివర్సిటీ టైమింగ్స్ లో నేనే ఏదైనా మీకు క్లాసులు తీసుకోవాలనంటే, ఇప్పుడు నేను మళ్ళా చెప్తూ ఉంటాను స్పీచ్లోనే, మీరు ఏం పట్టుకోవాలో దాన్ని మీరు వెతుక్కోవాల్సిందే. దాన్ని వెతుక్కోవటానికి నేను ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను. నేను నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ కూడా ఇక్కడ లైబ్రరీలో పెడదాం అనుకుంటున్నా. ఇక్కడ లైబ్రరీలో మీరు పడకపోతే మీరే చూడాలి రూమ్ ఏదో, దాన్ని మొత్తం క్లాసిఫై చేసి లైబ్రరీ లాగా బాధ్యత తీసుకోగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇవాళ రాత్రి నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీకు బుక్స్ అన్నీ దొరుకుతాయి. ఏ బుక్ ఆ గది నుంచి బయటకు వెళ్ళకూడదు. ఇది మళ్లీ ఆఫర్ నేను ఇవ్వను. మీరు రేపు సాయంత్రం లోపల ఇచ్చేసేసుకోవాలి. ఇక్కడ లైబ్రరీలో దొరికిందా? ఓకే, దొరకలేదు ఇంకో చోట చూసుకోండి. అర్థమైంది కదా? ఇంచేత మరి మాకు పుస్తకాలు లేవు మాస్టర్, మేము ఎక్కడ నుంచి చూస్తాం? మీ పుస్తకాలన్నీ మీ ముందు పడేస్తా, కానీ ఒక చోటే. మీ ఇంటికి తీసుకుపోయి పెట్టుకుంటాం అంటే ఒప్పుకోను. మీరు చేయవలసినటువంటిది ఏంటి, ఆ కాలము యొక్క వృత్తాన్ని అర్థం చేసుకోండి, ఏం చెప్పాను మననం చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. కష్టమే చెప్పింది అర్థం అవడం, దాని గురించి నేను మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయటం, మీకు అర్థం కాకపోతే తప్పు లేదు, కానీ చెప్పింది చూడకపోవటం తప్పు. అమృతత్వం యొక్క ఆ శ్లోకాన్ని నేను కావాలనే పూర్తిగా చెప్పలేకపోతున్నా లలితా సహస్రనామంలో. మరి మీరు చూసుకోకపోతే ఇంకా మీకేం ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఇక్కడ ఎందుకు ఉండటం? మీరు బయట నుంచి వచ్చి ఏదో వాళ్ళు పనులు చేసుకుంటూ కాలక్షేపం చేసుకునే వాళ్ళ గురించి నాకు పెద్ద బాధ లేదు, కానీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి అంటే మీకేం అర్థమైనట్టు నేను పొద్దున చెప్పింది అంటే మళ్ళా మేము విన్ను అనమాట. మళ్లీ మళ్లీ మీరు వినాలి. అది నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, ఏమీ పట్టడం లేదు, కానీ టైం లేదు. డిసెంబర్ 99 లోపల నేను 18 పురాణాలు, 18 ఉపనిషత్తులు, 4 వేదాలు పూర్తి చేసేస్తా. మీరు ఆ స్పీడ్ అందుకోగలిగితే చాలా మంచిది. అసంభవం మాత్రం ఏది కాదు, ఏది అసంభవం కాదు. ఇంచేత ఊలో కోట్ల కోట్ల సంవత్సరాలు దాటిపోతాయి ఒకే రోజులో. చెప్పాను మీకు అది. దాన్ని ఎలా సైక్లింగ్ ఎలా వస్తుంది? నేను ఎన్ని కబుర్లు చెప్తే సైక్లింగ్ వస్తుంది మీకు? ఏం చేయాలి మీరు? సైకిల్ మీద ఎక్కి తొక్కేయటమే, పడితే పడతాం. అది మీరు అర్థం చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, నేను బయట ఉన్న వాళ్ళకి నేనేం చేసేది. వాళ్ళు కూడా శ్రమ పలుకుతే చాలా ఆనందమే. అప్పటికే నేను కొంతమందికి ఏం చెప్తాను, ఇక్కడ నేను చెప్పినటువంటి విషయాలు టేప్ ద్వారా కానీ దాని ద్వారా కానీ అందించేసేటువంటి బాధ్యత ఇవ్వండి అంటే వాళ్ళు ఇల్లు తురుస్తూ కూర్చుంటారు, బట్టలు ఉతుకుతూ కూర్చుంటారు. ఇంకా నేనేం చేసేది, వాళ్ళని బట్టలే ఉతకమంటాను. నేను చేసేది ఏముంది అంతకంటే? ఇది ఇమ్మంటే నేను ఈ విషయాన్ని మీకు అందాలి కదా. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఎవరికో ఒకరికి ఇక్కడ బాధ్యత ఇవ్వాలి కదా. ఆ బాధ్యత స్వీకరించేవాడు నాకు ఎవడు కనిపించడం లే. కానీ నేను చెప్పుకుంటూ పోతా. డిసెంబర్ 99 వరకు మాత్రము నా గొంతుకు మూగబోదు. దాని తర్వాత ఆగిపోనివచ్చు, చెప్పవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ పీపుల్. కానీ అది చెప్పేది ఎందుకో అర్థం చేసుకోండి. అది కాలచక్ర భ్రమణము యొక్క భ్రమణమే పదమును పదార్థముగా మార్చును. ఇదే నేను గత 3 క్లాసుల నుంచి చెప్తున్నా. అవగాహన చేసుకోండి. ఇది అంత ఈజీగానే అర్థమైపోతే, అంచేత మీకు అర్థం కాలేదు మాస్టరు, ఏమీ కంగారు పడకండి, లక్షసార్లు చెప్తాను నేను. ఈ జన్మలో మనకు అర్థం కాకపోతే ఇంకో జన్మ ఎత్తే అర్థం చేసుకుందాం. కానీ మీ ప్రయత్న లోపానికి నేనేం చేస్తా? ఇప్పుడు చెప్పింది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్నవాళ్ళు మరి దాన్ని చూసుకోవాలిగా. సిన్సియర్ గా ఉన్నవాళ్ళు, మాకు ఆ పనులు ఉన్నాయి, పనులు అందరికీ ఉంటూనే ఉంటాయి. అదే అర్థం చేసుకోండి. చెప్పింది ఏం చెప్పాను నేను, కాలము యొక్క భ్రమణమే పదమునకు పదార్థముగా మార్చేటటువంటి పరిస్థితులు ఏర్పరుస్తుంది, పరిస్థితులను ఏర్పరుస్తుంది. ఆ పరిస్థితుల్లో అది దిగుతుందా దిగదా చెప్పలేము. కొంతమందికి చేయగానే ఫలితాలు వచ్చేస్తాయి, కొందరికి చేయగానే ఫలితాలు రావు. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క అనుకూలత. వాళ్ళు ఉన్నటువంటి ఊరిలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క అనుకూలత సింక్రనైజ్ అవుతాయి. మళ్లీ అర్థం చేసుకోండి, గత మూడు రోజులుగా చెప్తున్నదే మనం ఇంకా చాలాసార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది అనేక రకాలుగా అర్థమైపోతే ఏం లేదు అందులో, కానీ అర్థం కానంత వరకు చాలా కష్టంగా ఉంటుంది. ఏంటది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. మీరు కళ్ళు ఎప్పుడు మూసి తెరిచినా సృష్టి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఉదాహరణకి నేను ఇలా 10 సార్లు అన్నాను అనుకోండి, 10 సార్లు సృష్టి ఏర్పడుతుంది, 10 సార్లు సృష్టి లయమవుతుంది. ఇది మీకు అర్థం అవ్వాలి. మీకు తెలియటం లేదంటే స్మృతిని లబ్ధ్వా, అంతకంటే ఇంకేం లేదు అక్కడ. మీరు అవగాహన చేసుకోవాలి, అది ఎప్పుడు మీ రెప్పల మూతపడినా సృష్టి వస్తూ ఉంటుంది, సృష్టి లయమైపోతూ ఉంటుంది. అంచేత దేవతాశక్తులు ఏం చేస్తాయి, సృష్టి ఆదిలో బ్రహ్మ యొక్క సంకల్పానుసారము వాళ్ళు ఏం చేయాలి, సృష్టి కార్యక్రమాలు చేయాలి. వాయుదేవుడు వాయుదేవుడు వలె పని చేయాలి, వరుణదేవుడు వరుణదేవుడు వలె పని చేయాలి, అగ్నిదేవుడు అగ్నిదేవుడు వలె పని చేయాలి. సిద్ధి సాయి దగ్గర వినాయకుడు హనుమంతుడు, వెంకటస్వామి అంతే, వినాయకుడు హనుమంతుడు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మనం. ఇందుకు చెప్పాను ఇది, మళ్ళా మర్చిపోతే మీరు నన్ను అడగండి తర్వాత. ఈ పాయింట్ ఏం చెప్తున్నా నేను, వాయుదేవుడు వాయుదేవుడు వల్ల పనిచేయాలి, అగ్నిదేవుడు అగ్నిదేవుడు వల్ల పనిచేయాలి. ఇప్పుడు సృష్టి ఆదిలో మొదలెట్టేశాడు, పంచ మహాభూతాలు ఏర్పడ్డాయి, పంచభూతములు కాదు. మహా అనే పదానికి నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా, మహా అనేది సమష్టి, వ్యక్తిగతమైంది కాదు, టొటాలిటీ. మన శరీరంలో ఉన్నటువంటిది గణపతి, సమిష్టిగా ఉన్నటువంటిది మహాగణపతి. మన శరీరంలో ఉన్నటువంటి విష్ణువు, సమిష్టిగా ఉన్నటువంటిది మహావిష్ణువు. ఆ యాంగిల్లో చెప్తున్నాను నేను, పంచ మహాభూతాలు ఏర్పడిన తర్వాత ఆ భూతాల యొక్క సబ్ డివిజన్ అవుతూ 49 రకాలైనటువంటి గణాలు ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత వాళ్ళు కళ్ళు మూయకూడదు, కళ్ళు మూస్తే ఏమవుతుంది, మళ్ళీ లయం అయిపోతుంది. అంచే దేవతలు కళ్ళు మీరు మూశారంటే మతం పోయి సృష్టి పోయి. దేవతలు అనిమేషులు అంటానికి కారణం అది. ఆ అనిమేషత్వం మీకు ఆవు యొక్క కళ్ళల్లో కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనించుకోండి, ఆవుని ఇందుకు ఇక్కడ పెట్టుకున్నాం మనం, ఉపయోగించండి దాన్ని. ఇందుకు పెట్టారని కూడా ఎవడు అడగడు, కానీ వదలగా నేను మిమ్మల్ని కోంపడో తిట్టో రెక్కో కొత్తో బతిమాలుకునో ఏదో ఒకటి చేస్తా, అప్పటికి వినకపోతే నేనేం చేయగలిగేది. అంచేత ఆ ఆవు యొక్క అనిమేషత్వం, ఆవు యొక్క కళ్ళల్లో చూడండి చాలా స్థిరంగా ఉంటాయి ఆ కళ్ళు. అలా 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 తిరిగి ఒకసారి అబ్జర్వ్ చేయండి వాటి కళ్ళని, అన్ని జంతువుల యొక్క కళ్ళని మీరు అబ్జర్వ్ చేయటం నేర్చుకోండి. ఆవు యొక్క కళ్ళు మూతపడం అంటే నేను స్థిరత్వం, అది జంతువే కదా. అంచేత వాటి అనిమేషత్వం వచ్చేస్తే ఇంకే అది కాదు. అక్కడ మీరు చూడవలసింది ఏంటంటే ఆ స్థిరత్వం, స్టడీనెస్, ఫిక్సిటీ. అంచేత ఈ మహాకాల చక్రవర్తి యంత్రము లో మీరు గమనించుకోవాల్సినటువంటి పిండాండ బ్రహ్మాండ సమన్వయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. దానికి అర్థం చేసుకోవటానికి నేను ఒక ఉదాహరణ చెప్పాను నేను మీకు, సెకండ్స్ ముందు 60 సార్లు గర్రం తిరిగిపోతుంది, నిమిషముల ముందు ఒకసారి తిరుగుతుంది. ఎప్పుడు తిరుగుతుంది అది, ఇది 60 సార్లు తిరుగుతేనే, ఇది 60 సార్లు తిరగకపోతే ఆ నిమిషముల్లో తిరగదు. నిమిషముల్లో 60 సార్లు తిరిగితే గంట ముందు ఒకసారి తిరుగుతుంది. అది ఎప్పుడు ఒకసారి తిరుగుతుంది, ఇది 60 సార్లు తిరుగుతేనే. అలాగే ఈ గంటల ముందు 24 సార్లు తిరిగితే ఒక రోజు అవుతుంది కదా. అలాంటివి 365 రోజులు అయితే ఒక సంవత్సరం అవుతుంది. ఇంకా తర్వాత అన్ని సంవత్సరాలే, కోట్ల కోట్లు అనుకోవటమే తప్ప అంతా కూడా ఈ కాల చక్రములో ఇమిడి ఉంటాయి. చక్రము యొక్క ఉదాహరణ ఏం చెప్పాను నేను, ఏదైనా ఒక పదార్థాన్ని సృష్టిస్తే, సృష్టింప చేయదలుచుకుంటే అది చక్రీయ భ్రమణంలోనే ఉండాలి. పాటర్స్ వీల్, కుమ్మరివాడు ఒక ఏదైనా ఏ వస్తువుని తయారు చేయదలుచుకున్న కండిషన్ ఏంటి? చక్రం తిరుగుతూ ఉండాలి. అంచేత ఈ సంపూర్ణ సృష్టి స్థిరముగా ఉండాలి అంటే ఎంతవరకు స్థిరముగా ఉండాలి ఆ కాలాన్ని కూడా మీరు జాగ్రత్తగా లెక్క పెట్టుకోండి. మన్వంతరం అంటే ఏంటి? 71, కొన్ని పుస్తకాల్లో 72 అని ఉంది. రెండు కరెక్టే లెక్కబెట్టి. అంచేత అన్ని మన్వంతరాలు పూర్తవ్వాలి. 72 మహాయుగాలు పూర్తవుతే ఒక మన్వంతరం పూర్తవుతుంది. అలాంటి 14 మన్వంతరాలు పూర్తవుతే ఆ బ్రహ్మగారికి ఒక రోజు. ఇప్పుడు మన్వంతరం అంటే ఎంతో మీరు లెక్క వేసుకోండి. తర్వాత మిల్లిగా ఇది కూడా ఒకసారి చెప్పాను, వాడు లెక్క వేసి ఉండాడు, నేను చెప్పాను అంతా లెక్క వేసుకోండి అని చెప్పే కదా, అది వేసుకోండి. అది వేసుకుంటే మంచిదమ్మా. అంచేత 432,000 సంవత్సరాలు ఒక కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. దానికి రెట్టింపు ద్వాపర, దానికి 3 రెట్లు త్రేత, దానికి 4 రెట్లు కృతయుగం. ఇవి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇలాంటి 72 గడవాలి, అప్పుడు ఒక మన్వంతరం. అలాంటి 14 పోవాలి, అప్పుడు బ్రహ్మకి ఎంత అవుతుంది? ఒక రోజే పగలు అహం, ఒక మళ్ళా అంతకాలము అవుతే రాత్రి, అప్పుడు ఒక రోజు అవుతుంది. అంతే, ఇప్పుడు నేను చెప్పినది మార్నింగ్ టైం, డే టైం. అది ఈక్వల్ గా నైట్ టైం కూడా ఉంటుంది కదా. ఇలాంటివి 100 సంవత్సరాలు గడిస్తే అప్పుడు పాపం బ్రహ్మగారు రిటైర్ అవుతారు. అంతవరకు ఆయన కళ్ళు మీడు, ఆయన కన్ను మూశాడు, ఫినిష్, మీడు ఆయన. కానీ ఆయన మూయగానే ఒకడు రెడీగా ఉన్నాడు, అప్పుడే రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ అమెరికా ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ ఎలక్ట్ అని ఉంటాడు, వీడు దిగగానే కాలచక్రంలో వాడు ఒక్కుతాడు. మీకు తెలుసు కదా బ్రహ్మ ఎలెక్ట్ ఎవరు? ఇంద్ర ఎలెక్ట్, బ్రహ్మ ఎలెక్ట్, ఇవంతా మన పురాణాల్లో చెప్పబడున్నాయి. హనుమంతుడి గురించి నేను చెప్తాను అన్నదానికి ఈ లింక్ కి చెప్తానన్నాను. ఏంటి హనుమంతుడి యొక్క విచిత్రత అంటే ఏంటంటే, పంచమహాభూతాలు హనుమంతుడి యొక్క జీవిత చరిత్రలో ఎలాగ సమ్మిళితం అవుతాయో చూడండి. ఇది ఏ తత్వానికి ఆయన పుట్టాడు? వాయుతత్వానికి పుట్టాడు. ఏ తత్వాన్ని దాటాడు? జలతత్వాన్ని దాటాడు. ఏ తత్వం యొక్క పుత్రికను కలిశాడు? పృథ్వీ కదా. ఎక్కడి నుంచి ఎగిరాడు? ఆకాశంలో ఎగిరాడు. ఎవరితో మండించాడు? హనుమంతు. అందుకని ఈ దానికి లెక్కి చెప్పడానికి అది మళ్ళీ మర్చిపోతానే, అదృష్టం బాగుండి నేను మర్చిపోలే. అంచేత హనుమంతుడి యొక్క ఉపాసన పంచభూతముల యొక్క ఉపాసనగా మారాలి మనం. అంచేత ఈ దేవతాశక్తులు ఒక భారతీయ సంస్కృతికి సంబంధించినవి కాదు. కానీ భారతీయ సంస్కృతిలో ఎంత గొప్పతనం ఉంది అంటే, మామూలుగా చిన్నపిల్లలు ఈ ఆధ్యాత్మీయత గురించి లక్షణం లేని వాళ్ళు కూడా, ఈ సంఘటన గుర్తుంది కదా, ఆధ్యాత్మీయత గురించి తెలుసుకున్న వాళ్ళు ఆ పంచతత్వోపాసన కూడా చేసేయగలరు. కథలు మన రామాయణ మహాభారతాలలో అంత గొప్పతనం ఉంది. అంచేత ఆ యాంగిల్ అర్థం చేసుకోండి మీరు. ఇంకా షిర్దిసాయి హనుమంతుణ్ణి వినాయకుణ్ణి పట్టుకోవటంలో ఉపాసన చేయటంలో, మనము ఉపాసన చేయటంలో ఎల్కేజీ స్టూడెంట్స్ కి పిహెచ్డి సూపర్వైజర్ కి ఉన్నంత తేడా ఉంది. ఆ తేడా మీలోకి రావాలి. మిమ్మల్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సోలార్ కాన్షియస్ గా మార్చబోతున్నా. మనం కష్టపడాలి మరి దానికి. అంచేత ఈ దేవతాశక్తులన్నీ ఎక్కడున్నాయి? మన శరీరంలోనే ఉన్నాయి, దాన్ని గుర్తించాలి. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి ఆ దేవతాశక్తులన్నిటికీ ఆధిపత్యం ఎవడు వహిస్తాడు అంటే హనుమత్ స్వరూపము గణపతి. అంచేత ఈ రెండు పక్క పక్కనే చాలా చోట్ల ఉంటాయి, ఉండకపోతే వాళ్ళకి సైన్స్ తెలియలేదన్నమాట. ఏం చేశాడు మహాగణపతి? ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయాన్ని అర్థం చేసుకున్నాడు. కార్తికేయుడిని ఏమని చెప్పాడు పాపం ఆయన? ప్రపంచం అంతా తిరుగు అన్నాడు పాపం ఆయన. ఆయన వెరీ ఫాస్ట్, ఫాస్టెస్ట్ ఆయన దృష్టిలో ఆ నెమల మీద ఎగిరి అంతా తిరిగాడు. ఈయన ఏం చేశాడు? తిరిగిపోయాడు. అంటే ఏంటక్కడ రెండు ఒకటే అని చెప్పటం, పిండాండము బ్రహ్మాండము ఒకటే అని. అదే అర్థం చేసుకోగలిగితే మీరు ప్రపంచం అంతా తిరగక్కర్లే, ఎక్కడెక్కడికో విడిపోక్కర్లే. మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకోవాలి మీరు తొందరగా అర్థం చేసుకోవాలి ఈ రెండు నెలల్లోని. ఎందుకు అర్థం చేసుకోలేదు, మీ శరీరమేగా అది, ఆ దృష్టితో మీరు చూడటం లేదంటే ఇదంతా కూడా స్మృతి లబ్ధ, ఏమీ కష్టపడక్కర్లేదు. కానీ అర్థమైన వాడికి సింపుల్ గానే ఉంటుంది, అర్థం కాని వాడికి కష్టంగానే ఉంటుంది. ఆ పాయింట్ నేను ఒప్పుకుంటున్నా, ప్రయత్న లోపం జరుగుతోంది, అది నేను బాధపడేది. స్టడీ మెటీరియల్ దీని గురించే అవగాహన చేసుకోండి మీరు. కాలచక్ర భ్రమణము ఒక సెకండ్ ముందు మీరు ఆపేయగలిగితే మొత్తం కాలం ఆగిపోతుంది. ఇంతగా గడియారం ఆపేయాలంటే ఏం చేయాలి మీరు? సెకండ్ ముందు పట్టు చూడండి, గడియారం ఆగిపోతుంది లేదో మీకే తెలుస్తుంది. మీరు గంటల్ని రోజుల్ని బ్రహ్మని పట్టుకోక్కర్లే, కాలచక్రంలో ఎవరిని పట్టుకోవాలి మీరు? ఒక్క సెకండ్ పట్టుకుంటే చాలు. అంచేతి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఈ యాంగిల్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది అర్థం చేసుకోవటం జరుగుతూనే ఉంది అక్కడ, మీరు ఏమీ చేయక్కర్లే. అది ఆ బొమ్మ ఎప్పుడు చూపిస్తూ ఉంటా, అందుకే నేను రెండు బొమ్మలను అంతే అక్కడ మీరు ఏంటి, నేను చెప్పాను ఏంటి, మీరు చేసేది ఏముంది, మీకు ఏం రీసెర్చ్ చేయాలి, ఏం పుస్తకాలు చదవాలి, మీరు ఏమి చేయక్కర్లే, చూడాలంతే మీరు. అందుకే దాన్ని ఏమంటాం మనం, దర్శనము. ఈ షడ్ దర్శనాలు ఆరు రకాలుగా మీరు దర్శించవచ్చు. మూలాధార చక్రంలో దర్శనము కణాదుడు చెప్పినటువంటి దర్శనము, అంటే ఏంటి భౌతిక జగత్తే అంతా అని. అక్కడి నుంచి యోగ దర్శనము సహస్రార చక్రానికి వెళ్తుంది. ఈ మధ్యన మిగతా నాలుగు దర్శనాలు ఉన్నాయి. ఆ ఆరు దర్శనాలు తెలుసుకుని భగవద్గీతని చదివితే భగవద్గీతలో మీకు ఈ ఆరు దర్శనాలు కనిపిస్తాయి. మరి అది మీరు పట్టుకోవాలి, పట్టుకోవటానికి ప్రయత్నం చేయండి, డిస్కస్ చేయండి. మీరు ఏం చెప్పానో అర్థం చేసుకోండి. భగవద్గీత విశ్వరూప దర్శనానికి నాంది. ఈ విశ్వరూపాన్ని దర్శించటానికి మీకు పుస్తకాలు అక్కర్లే, చూస్తే చాలు. కానీ చూడటానికి అది చూసిన వాడు ఒకడు చెప్తే, బాబు అదొకడు సిరాబుడ్డిలాగా కాదు, అదే ఒక బొమ్మలా కాదు, రెండు ముఖాలు ఉన్నాయి అని చూసిన వాడు చెప్తేనే మీకు అది చూడాలనిపిస్తుంది. అంతకంటే ఇంకేం చేయక్కర్లే. వాడేదో మీకు సిద్ధాంతాలు బోధించేయక్కర్లే. కానీ ఆ ఆరు రకాల దృష్టి కోణం ఎలా ఉంటుంది, ఈ ఆరు రకాలైనటువంటి దృష్టి కోణాలే భారతదేశంలో షడ్ దర్శనాలుగా ప్రసిద్ధి చెంది. న్యాయము అందులో ఒకటి. కానీ మీరు పుస్తకాల జోలికి వెళ్ళిపోతారేమో అని నా భయం. మీరు పుస్తకాల జోలికి వెళ్ళకండి, మీ శరీరంలో ఇది ఎక్కడుంది అది పట్టుకోవాలి. కానీ అది పట్టుకోవాలి అంటే మీకు మొట్టమొదటి ఏం రావాలి, ఖండఖండంగా మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచాన్ని అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువైన. ముందు ఆ దృష్టి అలవరుచుకోండి, యోగ దృష్టి. యోగ దృష్టి అంటే సమన్వయం, సింథసిస్. అది పైనుంచి కింద వస్తామన్నమాట. సహస్రారములో మీకు ఈ పతంజలి యొక్క యోగ దర్శనం, ఇది కూడా ఒక దర్శనం. ఇది పతంజలి యోగము విశిష్టమైనటువంటి యోగ విద్య కాదు, షడ్ దర్శనాలలో ఒకటి. అంచేత పతంజలి యోగ సూత్రాలు మాత్రమే మీరు చదివితే ఏమి రాదు, ఎంత వస్తుంది, 1/6 వస్తుంది అంతే, మిగతా రావు మీకు. తలకాయ ఒకటే ఉందనుకోండి, సహస్రం ఒకటే ఉందనుకోండి, చేతులు లేవు కాళ్ళు లేవు, ఎలా ఉంటుంది మీకు మీ జీవితం, కబంధుడి జీవితంలా ఉంటుందేమో. అంచేత అసంపూర్తమైనటువంటి జీవితం. మీరు ఎంత యోగ విద్యను అర్థం చేసుకున్నా, మనం ఇక్కడ నేర్చుకుంటుంది ఏంటి, సమగ్రమైనటువంటి విద్య. ఇది అరవిందుడు ఇంటిగ్రల్ యోగా అని ముత్తుకుంటే ఆవిడకి అర్థం కాలే. ఇంటిగ్రల్ యోగా అన్న సంపూర్ణమైనటువంటి విద్య అన్న ఒకటి. ఇంటిగ్రల్ అంటే ఒకదానికోటి కలపడం. ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అని మ్యాథమెటిక్స్ లో చదువుతూ ఉండడం. ఇంటిగ్రేషన్ అంటే కలపడం, సమన్వయం, సింథసిస్. ఇదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది, కాలచక్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. కాలచక్రం మీకు అర్థమైపోతే మొత్తం యోగ విద్య అర్థమైపోతుంది. అందుకే జ్యోతిషాన్ని ఏమంటాం మనం, కందండం. ఏంటా అంతేగా, సంస్కృతం ఏంటో కొటేషన్ గుర్తుపట్టండి నాకు. జ్యోతిషము వేదముల యొక్క కన్నది, వేద పురుషుడికి జ్యోతిష్యము కన్ను. ఎవడు వేద పురుషుడు? నువ్వే. మళ్ళీ వేద పురుషుడు ఎక్కడి నుంచో తెచ్చుకోకండి మీరు. అందుకే దేవత వై దేవతని మీరు పూజించాలి, దాన్ని న్యాస విద్య అంటాం. ఏ దేవతనైనా బాగా న్యాసము చేసుకోగలిగేవాడు సన్యాసి. ఇప్పుడు సన్యాసులకి దేవతలకి అసలు సంబంధమే లేదు. అంచేత చాలా మంది శంకరాచార్య వారి యొక్క పీఠాల మీద నాతో క్రిటిసైజ్ చేస్తారు. ఆయన సన్యాసి కదా, పీఠాలు ఎందుకండి, దేవతార్చనలు అన్ని ఎందుకండి? ఇప్పుడు మీకు అర్థం ఏంటండి, అసలు సన్యాసే నిజంగా కరెక్ట్ దేవతార్చన చేస్తాడు, మిగతా వాడికి తెలియదు అసలు దేవతార్చన. ఇంచేత వాడు సమ్యక్ కరెక్ట్ గా న్యాసము చేయగలుగుతాడు. ఎంత భ్రష్టు పట్టిపోయిందో మన దేశంలో, అనేక మాటలు, అనేక సంస్కృతులు, అనేక సంస్కారాలు, అనేక పీఠాలు. కరెక్ట్ చేసుకుందాం ఆ దర్శనంలో మనం. ఇంచేత మళ్లీ నేను చెప్తున్నది, మళ్లీ మళ్లీ ఒకే పాయింట్ వస్తున్నా, ఈ సృష్టి మొత్తము కూడా కాలచక్ర భ్రమణములో పదము పదార్థముగా మారుట, అంతే ఇంకేం లేదు. చక్రీయ భ్రమణం జరుగుతుంది. ఈ చక్రీయ భ్రమణములో, కాలచక్రము యొక్క భ్రమణములో పదములు శబ్దములు పదార్థములుగా మారుతూ ఉంటాయి. మానవ జాతి యొక్క అంకురార్పణ, ఒక 1,95,00,000 కిందట జరిగింది. వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ఉన్నాం. అంటే వైవస్వత మన్వ 1,95,00,000 కిందట 1,92,00,000 కిందట జరిగింది. మనము వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరం 1,00,00,000 అవుతుంది. ఒక మహాయుగం జరగాలి కదా, ఇందులో ఇలాంటి మహాయుగాలు మళ్ళా ఎన్ని జరగాలి? మన్వంతరం పూర్తవాలంటే 74 జరగాలి. అంచేత మన వైవస్వత మన్వంతరం కంటే ముందు వచ్చినటువంటి 6 మన్వంతరాలు లెక్క పక్కనబడయండి మీరు. ఈ కలియుగంలోనే ఒక మహాయుగం అంటే 43,00,00,000 అనుకుంటా. క్యాలిక్యులేషన్ తర్వాత చూసుకోండి మీరు, అదే అంత ఇంపార్టెంట్ కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక మన్వంతర కాలంలో మానవుడు యొక్క ప్రవేశం మనం లెక్క పెట్టాలంటే, ఈ మహాకాల చక్రంలో 1 అనుకుంటే, మానవుడు ఈ మన్వంతరంలో ప్రవేశించి కొన్ని నిమిషాలు మాత్రమే అయినది అని చెప్పదలుచుకున్నది. అది అర్థమైందా నేను చెప్పింది? అనేక కోట్ల సంవత్సరాలలో వైవస్వత మన్వంతరం యొక్క మధ్యలో ఎక్కడో మనిషి దూరాడు. అంతవరకు మనిషి లేడు. ఆ మనిషి జంతువు వలె ఉన్నాడు. జంతువులలో ఉన్నటువంటి అహంకారము, నేను అనేటటువంటి బిందువు 1,00,00,000 కిందట స్టార్ట్ అయింది. 1,00,00,000 అంటే ఖచ్చితంగా లెక్క పెట్టి చెప్తున్నారు వాళ్ళు, 1,92,00,000 కిందట. ఇంకా కరెక్ట్ గా అది ఎప్పటికి వర్తిస్తుంది అంటే 88 ఎప్పుడో వర్తిస్తుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ దీన్ని కలుపుకుంటూ ఉండాలి మనం. ఇంకా ఎప్పుడు చెప్పినా అదే చెప్తే మళ్ళీ తప్పవుతుంది. ఆన్ దట్ ఇయర్ మీరు అది కూడా పట్టుకోండి. అదక్కర్లేదమ్మా, ఇది బ్రహ్మ మెలకుగానే ఉన్నాడుగా పాపం. బ్రహ్మ నేను మనకి మనం కలుపుకుంటాం, బ్రహ్మ కలుపుకోక్కర్లేదు. కనుక ఆ యుగాల క్యాలిక్యులేషన్ కరెక్ట్ గానే ఉంటుంది, సంధి కలుపుకోక్కర్లే. ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అహంకారం యొక్క ప్రవేశము అంటే ఏంటి? అహంకారం యొక్క ప్రవేశము అంటే ఈ శరీరము నేను, మిగతా శరీరాలు నేను కాదు అనేటటువంటి భావన, అది అహంకారం. అంటే నేను అనేటటువంటి క్షేత్రము ఎంతవరకు వ్యాపించి ఉంటుంది? ఈ శరీరం వరకే. ఈ శరీరం బయట ఒక మట్టి ఉన్నా, ఒక కణం ఉన్నా కూడా అది నేను కాదు. అర్థమైందా చెప్పింది? అంచేత ఈ పిండాండము, ఈ మానవ శరీరము నేను అనేటటువంటి భావన మూడు రకాలుగా ఏర్పడుతుంది. ఇది ఎక్కడ ఏర్పడింది? చంద్రమండలంలో ఏర్పడింది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దీని తర్వాత మళ్ళా వివరిస్తా నేను. సిలబస్ లో మనం సిలబస్ పూర్తి చేసేయాలి కదా 99 డిసెంబర్ లోపల. కానీ ఇది మీకు చాలా సార్లు నేను చెప్తూనే వచ్చాను. నేను ఇది మీరు కాస్త క్లారిఫై చేసుకుని ఆ పుస్తకాలు మీరు గమనించుకుని చదివితే, లేకపోతే తెలుసున్న వాళ్ళని అడిగితే, మరి ఈయన ఎన్నాళ్ళుంటారో తెలియదు కానీ మీ అదృష్టం టైంకి వచ్చారు ఆయన. ఈయన మీరు నిద్రపోయి ఇవ్వకండి, ఈయన చెప్పగలరు ఇవంతా కూడా నాకంటే కరెక్ట్ గా పట్టేసుకోండి. ఏంటి గోళము చంద్రుని యొక్క దాంట్లో ఈనాడు పరమ గురువులుగా పిలుచుకుంటున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదంతా కూడా పిండాండ బ్రహ్మాండ సమన్వయముగా మీరు సమన్వయం చేసుకోగలగాలి ప్రతిదానికి కూడా. దీని గురించి నేను చెప్తున్నాను, ఇదంతా కూడా అహంకారము ఏర్పడింది అంటే నా యొక్క అహంకారము ఆ చేతనత్వము పదార్థంగా మారింది అంతేగా. నేను చెప్పదలుచుకున్నది ప్రతిదీ ఇవాళ నుంచి మీకు ఎంఏ డిగ్రీ వచ్చేంత వరకు సోలార్ కాన్షియస్ నేను చెప్పదలుచుకున్నది ఇంతే. ఏమిటి నేను చెప్పదలుచుకున్నది? కాలచక్ర గమనములో పదములే పదార్థములుగా మారుతూ ఉంటాయి అంతే. అదే వేదము శబ్ద బ్రహ్మము. దానికే రకరకాలుగా మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అది ఆ సమన్వయం ఎప్పుడైతే అర్థమైపోతుందో, ఒక బల్లి యొక్క అరుపులో అలీగఢ్ నుంచి వస్తున్నటువంటి బల్లి చెల్లెలు వస్తోంది అని శృతి సాయి చెప్పగలుగుతాడు. అది సమన్వయమే. అది అంతకంటే ఇంకేం లేదు. ఆ సమన్వయం అర్థమైపోతే ఏదైనా చెప్పవచ్చు మీరు. కానీ ఎంత చెప్పాలో ఎంత చెప్పకూడదు కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా చెప్పాడు కానీ మీతో ఏం చెప్పలే. ప్రతి వాడి యొక్క భవిష్యత్తు కళ్ళు ముంచుకుని నువ్వు ఇదైపోతావు అదైపోతావు అని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పరు కూడా. ఇంకేంటే అది మీరు నేర్చుకోవాలి. అదేగా మీరు అది నేర్చుకోవడానికి మీరు పుట్టారు. తండ్రి హోంవర్క్ చేసేసినట్టు ఉంటుంది గురువు చేసేస్తే. గురువులు అలాంటి పిచ్చి పని చేయరు. మనం ఆ పిచ్చి పని చేసిన చెప్తా కదా. అదేదో నేను ఒక చదివాను, టీచర్ తిట్టి ఏరా ఇవాళ అన్ని తప్పులు హోంవర్క్ లో ఉంది. సమన్వయములో చంద్రగోళము పృథ్వీ గ్రహానికి ఉపగ్రహముగా ఉన్నది. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రస్తుతం సూర్యుడు గ్రహము కాదు, నక్షత్రము. అంచేత మన యొక్క గ్రహముల యొక్క వారముల యొక్క పట్టికలో టెక్నికల్ గా, ఇదంతా టెక్నికల్ గా, ఆ టెక్నికల్ గా మనం తర్వాత ఆలోచిద్దాం. నేను మళ్ళా చెప్పటం మర్చిపోతానేమో అని మీకు ముందు హింట్స్ చెప్తున్నా. తర్వాత మళ్ళా ఇప్పుడు నాకు గుర్తొస్తే నేనే కంటిన్యూ చేసేస్తా. దాన్ని గుర్తుంచుకోండి, సూర్యుడు నక్షత్రము, చంద్రుడు ఉపగ్రహము, మిగతా అన్ని గ్రహాలు. అంటే అర్థమైంది కదా గ్రహాలంటే ఏంటి, గ్రహించేవి. అది గుర్తుంచుకోండి. ఆ సమన్వయము ఇప్పుడు చంద్రమండలం నుంచి మానవులుగా పుట్టినటువంటి మనకి ఇవాళ అర్థం అవ్వాలి. పూర్ణిమ నాడు, ఈ పూర్ణిమ నాడే అది జరుగుతూ ఉంటుంది. ఇంకొక విచిత్రమైనటువంటిది మీరు తర్వాత మళ్ళా గుర్తు చేసి నన్ను అడగండి. అది ఆరెంజ్ బాస్కెట్స్, ఆరెంజ్ రంగులో ఉన్నటువంటి ఏమంటారు బాస్కెట్స్ అంటే బుట్టలు, ఆ ఆరెంజ్ బుట్టల నుంచి మనం ఆ చంద్రుల నుంచి కింద దిగాం చాలా మంది. ఆ రంగే మనకు అడ్డు తగులుతోంది. ఇప్పుడు ఆ రంగే అడ్డు తగులుతోంది అని తెలుసుకోవటానికి సన్యాసులందరూ ఆ బట్టలు వేసుకుంటారు. ఎందుకు ఆ బట్టలు వేసుకుంటారు? బట్టలంటే అర్థం ఏంటి? వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. అంచేత కాషాయ రంగులు వదలాలి. కాషాయం దేనికి గుర్తు? ఆ మోక్ష సన్యాస యోగము కాషాయ రంగు. చాలా విచిత్రమైనటువంటి సమన్వయాలు. ఆ సమన్వయాలన్నీ మీరు ఈక్వేషన్ వేసుకుని ఒక చోట పెట్టుకుని అవి కవర్ చేసుకోవాలి. మీరు ఒకే క్లాసులో 99 లోపల ఎన్ని సమన్వయాలు? కానీ సమన్వయాలన్నీ మీ అంతటా మీకే తడుతూ ఉంటాయి. ఆ తట్టటానికి నాందిగా ఇవాళ చంద్రమండలంలోంచి పృథ్వీ గ్రహంలోకి మనం ఎలా అవతరించామో అర్థం చేసుకోండి. ఒకప్పుడు పృథ్వీ గ్రహం లేదు, కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల కిందట చంద్రమండలము, లేకపోతే చంద్రగ్రహము పృథ్వీ స్థలంలో ఉంది. ఇప్పుడు పృథ్వీ ఎలా ఉందో అక్కడ కూడా మానవులు ఉండేవారు. ఆ మానవులు వాళ్ళు ఎక్కడున్నారు అన్నది చెప్పటానికే మన ఆ తలుపు మీద 49 గంటలు పెట్టే మనం దేవాలయంలో. మంచత అంతా కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయ్యేవే. మంచత మీరు ఆ తలుపులు తెరిచి మూయగానే మీకు అర్థమైపోతూ ఉంటాయి, తెలుస్తే ఈ సమన్వయం. సరే, ఈనాడు మనము రాబోయే యుగపు మనువు. రాబోయే యుగం తప్పు చెప్పాను నేను, మన్వంతరం. రాబోయే మన్వంతరం యొక్క మనువు, ఆ మనువు యొక్క మంత్రి, రైట్ హ్యాండ్ మ్యాన్. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు దాన్ని మాస్టర్ కేహెచి, మాస్టర్ మౌర్య అని పిలుస్తుంటారు. మనువు మౌర్య కేహెచ్వే మంత్రి, అంటే ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్. ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఆ కేహెచ్ యొక్క దాంట్లోనే. ఈ మనువే అక్బర్గా పుట్టాడు. మాస్టర్ మౌర్యే అక్బర్గా పుట్టాడు. పుట్టాక దీని ఇలాహి అని, ఇప్పుడు మనం ఏ ఒక వరల్డ్ రిలిజియన్ గురించి అనుకుంటున్నా అవే పాపం నాటే బీజాలు అంతా. అదే సమన్వయం అంతా మీరు తర్వాత తర్వాత చేసుకుంటూ పోతూ ఉంటే తెలుస్తాయి మీకు. ఈ మనువు, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీనిని మనము మన సూర్య కిరణ విజ్ఞానముగా ఏం చెప్పుకుంటాం అంటే, మొదటి కిరణము, రెండవ కిరణము. మొదటి కిరణము యొక్క పేరు సంకల్పము. బ్రహ్మ యొక్క సంకల్పం ఏంటో కదా. రెండోది ఏంటి? లవ్ విజ్డమ్. రెండు కలిపి చెప్పాలి. ప్రజ్ఞ ఉన్న చోట ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ప్రేమే ఉంటుంది, ప్రజ్ఞ ఉండదు. లవ్ ఈజ్ బ్లైండ్ కరెక్ట్ కాదు. అందుకే అవి రెండు కలిపి చెప్తాం మనం ఎప్పుడు కూడా. ఒకే నాణానికి రెండు, జ్ఞానము ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే జ్ఞానం ఉంటుంది. తర్వాత దాని గురించి ఆలోచించుకుందాం ఏం చెప్పబోతున్నాడు. ఈ మనువు అంటే మాస్టర్ మౌర్య. ఈ రెండో రాబోయేటటువంటి ఆ సావర్ణిక మన్వంతరంలో ఉండబోయేటటువంటి పురోహితుడు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్. వీళ్ళిద్దరూ అప్పుడు ఎలా ఉండేవారు? కోయవాళ్ళగా ఉండేవారు. ఇప్పుడు అప్పుడు పృథ్వీ గ్రహం లేనప్పుడు, అప్పుడు మనమంతా అద్భుతమైన స్థితిలో ఉండేవాళ్ళం, జంతువులుగా ఉండేవాళ్ళం. ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు మాస్టర్స్ గా ఉన్నారు. ఇప్పుడు పరివారం తర్వాత ఆలోచిద్దాం ఆ సమన్వయం. ఆ బొమ్మలు మీకు ఇంకో హోంవర్క్ గుర్తుంచుకోండి. మన నారాయణ రావు గారిని అవును అడిగి, అరవిందో ది డివైన్ ప్లాన్ అని ఒకటి ఇచ్చాడు, ఆ బొమ్మ తెచ్చుకోండి. డివైన్ ప్లాన్ అని ఆ మొత్తం గీతలు గీసేసి ఎక్కడి నుంచి ఏమేమి వచ్చాయని. మెహర్ బాబా కూడా ఒక డివైన్ ప్లాన్ ఇచ్చాడు. మెహర్ బాబా, మన పురాణాలలో కూడా ఒక డివైన్ ప్లాన్ ఉంది. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు కూడా ఒక డివైన్ ప్లాన్ ఇచ్చారు. మీకేం ఆశ్చర్యం ఇస్తుందంటే పేర్లు మార్చారు తప్ప అందరు డివైన్ ప్లాన్ ఒకటే అవ్వాలి కదా. తప్పు. అప్పుడు గందరగోళాలు ఉండవు. నేను కరెక్ట్ చెప్పానా, మా అరవిందో కరెక్ట్ చెప్పాడా, మా బ్లావెట్స్కి కరెక్ట్ చెప్తుందా, ఈ గందరగోళాలు రావు. అంచేత ఇవి నాలుగు మనం సమన్వయం చేసుకుందాం. టేక్ యువర్ ఓన్ టైం. నేను రేపే ఇచ్చేమని అంటనే ఇది, అంత మూర్ఖంగా ఏం చెప్పను. కానీ మీ ప్రయత్న లోపం మాత్రం చేయకండి. అనేక సమన్వయాలు చెప్తున్నాను కదా, అది అవగాహన చేసుకోండి. సరే, అప్పుడు ఏం జరిగిందిట? ఓ నది పారుతుంది. నదికి ఇటువైపు ఒకడు, అటువైపు ఒకడు. కొయ్యగూడలే కదా కొట్టుకుంటున్నారు. దేని గురించి చెప్తూ ఇదంతా చెప్తున్నాను గుర్తుందా మీకు? కాలచక్ర భ్రమణములో అహంకారము మానవ శరీర పదార్థముగా ఎలా మారినది అది నేను చెప్పదలుచుకున్నది. దానికోసం మీకు ఈ సమన్వయాలన్నీ తెలిస్తే తప్ప అది అర్థం కాదు మీకు. ఆ కొయ్యగూడెంలో మౌర్య అంటే సావర్ణిక మన్వంతరములో మనువుగా ఉండబోయేటటువంటి వ్యక్తి. ఉండబోయేటటువంటి చేతనత్వం. మీ లింక్స్ చూసుకోండి, మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి మీకు లింక్ ఉందో ఈ ఒక్క జీవితం మీరు సక్రమంగా జీవించలేకపోతున్నాం. మీరు కాదు, నేను కూడా. మీరు అనేటప్పుడు మీరు ఏదో పెద్ద కోపం అయితే తెచ్చేసుకోకండి, నేను కరెక్ట్ గా జీవించటంలే. కానీ అవగాహన చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని కోట్ల సంవత్సరాల లింకో అర్థం చేసుకోండి, మళ్ళీ అదే జరుగుకుంటున్నాగా, ఆ మనంతరాల గురించి, ఆ మనువు గురించి. ఒక కుక్క ఉండేది, ఒక కోయగూడకు దొర. దొర అంటారా, ఏమంటారు మీకు అర్థమవుతుంది కదా భాష. నాయకుడు బయటకెళ్లారు అందరూ, కుక్కను అక్కడ వదిలేశారు. ఉయ్యాలలో ఒక చిన్న కుర్రాడు ఉన్నాడు, కోయగూడ నాయకుడు యొక్క యువరాజు. కుక్కను కాపలాగా వదిలేశారు. కుక్కను కాపలాగా వదిలేసిన తర్వాత వీళ్ళు బయటకు వెళ్లారు అని తెలియగానే ఆ పక్కనే ఉన్నటువంటి కోయగూడ వాళ్ళు ఏం చేస్తారు, అటాక్ అంటారు, అటాక్ చేశారు. ఈ అటాక్ చేస్తున్నప్పుడు ఈ కుక్క ఉన్నదే కట్టి ఉంది అక్కడ ఉయ్యాలకి దగ్గరగాని, ఆ పిల్లవాడిని ఎత్తుకుపోవటానికి చేసేటటువంటి ప్రయత్నంలో వాడు ప్రయత్నిస్తూ ఉంటారు కదా, దానికి రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కుక్క ఏం రక్షిస్తుంది, కానీ చాలా ప్రయత్నం చేసింది, చంపేశారు వాళ్ళు. ఆ చచ్చిపోతున్న క్షణంలో ఆ కుక్క మానవీయ ఆత్మగా మారినది. తర్వాత కుక్క ఎవరో చెప్తాను నేను. మీకు నేను చెప్పదలుచుకున్నది అర్థమైంది కదా, కాలచక్రములో మనకి కూడా ఇలాంటి అవకాశాలు లభిస్తాయి. ఎలాంటి అవకాశాలు, రక్షణకి. అందుకని ధర్మయుద్ధంలో ప్రాణం కోల్పోవటం అన్నది చాలా గొప్ప రక్షణ. అంటే ఆ పిల్లవాడిని రక్షించడం అని కాదు, ఆ ధర్మాన్ని, అప్పుడు దాని ధర్మం ఆ పిల్లవాడిని రక్షించటం. ఇలాంటి అవకాశం మీకు వచ్చినదో లేదో ఈ కాలంలో మీరేంత మీరే నిర్ణయించుకోండి. నేను చెప్పేటటువంటి సంఘటనలకి సమన్వయానికి చాలా అవసరం కనుక ఇది చెప్తున్నాను నేను. కానీ ఆ సమన్వయం చేసుకోవాల్సినటువంటి, ఈక్వేషన్ వేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. అలాంటి క్షణములు రాకపోతే జంతువులు మానవులుగా మారవు, అసంభవం. అలాంటి సంఘటనలు ఎప్పుడు ఎప్పుడు వస్తాయో అప్పుడప్పుడు మాత్రమే జంతు చేతనత్వము మానవీయ చేతనత్వముగా మారుతాయి. ఏమైంది అక్కడ కాలచక్ర భ్రమణంలో, అర్థమవుతుంది కదా. రెండో ఇన్సిడెంట్ ఇలాగే ఇంకో రోజు లిజర్డ్స్ టైప్ లో ఇప్పుడు ఆ జంతువులు లేవు అని థియాసఫిస్ట్ చెప్తారు. ఆ చంద్రమండలంలో ఉండేవి, చంద్రగ్రహంలో అవి ఇప్పుడు లేవు. అలాంటి ఒక జంతువు ఆడిస్తూ ఉండేది ఒక పిల్లవాడిని. మళ్ళా సేమ్ స్టోరీ, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. కాలచక్రంలో అవే సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతాయి. మళ్ళా వాళ్ళు వచ్చారు, ఈ పిల్లవాడిని ఎత్తుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎత్తుకుపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఓ బోట్ లో వాణ్ణి పడేసి తీసుకుపోతూ ఉంటే ఈ లిజర్డ్ లాంటిది ఎత్తుకుని, అంటే వెంటబడింది నదిలో గోడ దూకింది. అది దూకగానే దాన్ని చంపేశారు వాళ్ళు. మళ్లీ అది మానవులుగా మారింది ఆ క్షణములోనే. ఆ క్షణములోనే అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఏంటో, మీరు సక్సెస్ఫుల్లా కాదా అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ మీరు రక్షించగలిగారా లేదా అది ఇంపార్టెంట్ కాదు, మీరు అటెంప్ట్ చేశారా లేదా అది ఇంపార్టెంట్. అందుకోసం మీరు ఇదంతా నేర్చేసుకున్నారా లేదా నాకు అనవసరం. అది అటెంప్ట్స్ కనిపించడం లేదు నాకు, అంటే మీరు ప్రాణత్యాగం చేసినంత కష్టపడాలి ఇక్కడ, అది నాకు కావాల్సింది. మీరు ప్రయత్నం ఎంత చేశారు, ఇంకొక సంఘటన జరిగింది, అది భూమి మీద జరిగింది. ఇందుకు మళ్ళా భూమి మీదకి వచ్చానో నేను తర్వాత చెప్తా. అట్లాంటిక్ పీరియడ్ లో అట్లాంటిక్ పీరియడ్ అంటే ఈజిప్షియన్ పీరియడ్ అనుకోండి మీరు, కరెక్ట్ కాదు అది ఉదాహరణ అనుకోండి. అక్కడ ఒక రాజకుమారుడు రాజు, ఒక సేనాపతికి ఆ రాజకుమారుని రక్షించే బాధ్యత ఇవ్వబడింది. న్యాచురల్ కదా, మన ఎవరైనా జానపద సినిమాలు విఠలాచార్య పిక్చర్లో లాగే ఆయన ఉపవనానికి అంటే గార్డెన్కి వెళ్లి తిరుగుతూ ఉంటే అటాక్ చేస్తారు. ఈ అటాక్ చేసినప్పుడు ఆ కాపలాగా ఉన్నటువంటి సేనా నాయకుడు హోరాహోరీగా తన శరీరాన్ని అతని శరీరానికి అడ్డుపెట్టి రక్షిస్తాడు. ఈ లోపల అరుపులు వినిపిస్తాయి, సేనా నాయకుడు యొక్క మిగతా వాళ్ళు వస్తారు, వాళ్ళని పంపించేస్తారు. అప్పుడు ఆ యువరాజు ఆ సేనా నాయకుడిని తన చేతుల్లో ఎత్తుకుంటాడు, ఎత్తుకుని తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. తండ్రి కాళ్ళ దగ్గర పడేస్తున్నప్పుడు ఆ సేనా నాయకుడు చూసి నీకేం కావాలి అని అడుగుతాడు. ఆ రాజు నీ పదసేవయే. ఆ వాగ్దానము ఇప్పటికీ అక్షరాల గురువులు మాత్రమే పాటిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ గురువులు భూమి మీదకు వచ్చినా ఆ సేనాపతి ఖచ్చితంగా ఆ గురువులతో పాటే ఉంటాడు. ఇక్కడేం జరిగింది, సేవ. మీ పని నేను చేస్తానంతే, ఇంక మిగతా పనులు నేను చెయ్యను. ఇంకో చోట ఏంటుంది, కుక్కలు అవి ఎందుకు ప్రాణత్యాగం చేశాయి, ప్రేమ రక్షించడానికే. కానీ అక్కడ ఏంటి వాటిని మోటివేట్ చేసింది, జంతువుని వీడు నావాడు, నా యజమాని యొక్క పిల్లవాడిని వాళ్ళు తీసుకుపోతున్నారు అనేటటువంటి ప్రేమ. అంచేత ప్రేమ వల్ల మానవ జన్మ పొందవచ్చు, సేవ వల్ల మానవ జన్మ పొందవచ్చు. ఆ రెండు లక్షణాలు లేకపోతే వాడు మానవుడు కాదు. అంతేగా, ఇది అంతా కాకుండా చంద్రగ్రహంలోనే ఇంకొక విచిత్రం జరిగింది. అదే విచిత్రము మళ్లీ మహాభారత యుద్ధంలో కూడా జరిగింది. కానీ మహాభారత యుద్ధంలోని మీకు వదిలేస్తున్నా నేను, ఏం జరిగిందో పట్టుకోవటానికి. ఏం జరిగింది, ఇప్పుడు జైలు ఉన్నట్టే అప్పుడు జైళ్లు ఉంటాయిగా. సరే, ఓ జైల్లో ఒక వ్యక్తిని పెట్టేసి ఉన్నారు. వాళ్ళెవడు, శత్రుదేశపు యొక్క యువరాజు. ఇంకా యువరాజు అనే స్థాయి కాదు కదా కొయ్యగూడలేగా అంతా. మీరు అంచతా నేను మాటలకి మీరు ఎక్కువ అర్థాలు ఇచ్చేయకండి. అంచేత యువరాజులు ఏం కాదు, అది ఆ గూడెం యొక్క కొడుకు, శత్రువు యొక్క గూడెం యొక్క కొడుకు. వాడిని జైల్లో పెట్టారంటే అండర్ గ్రౌండ్ సెల్ లో పెట్టారు. అంటే ఎలాంటి సెల్స్ ఉండేవో మీకు తెలుసు కదా, ఒక కన్నంలాగా గొయ్యేలా తవ్వేస్తారు, పైన ఏమో ఒక ఏమంటారు అది బల్లెలో అవి పెట్టేస్తారు. వాడు పైకి రాలేడు, వాడికి అందులోనే భోజనాలు అవి ఇస్తూ ఉంటారు. అలాంటిది అలాంటిది జరుగుతున్నప్పుడు ఈ గూడెంలో జరుగుతున్నటువంటి రైట్స్ అంటే ఏంటి, రైట్స్ అంటే పూజలు, కర్మకాండలు. కర్మకాండలు వీడు గమనిస్తూ ఉన్నాడు యువరాజు, శత్రుదేశపు యువరాజు. మెల్లమెల్లగా ఏమైంది, వీడు మనసు మారిపోయింది. నా గూడెంలో కంటే ఇక్కడ జరుగుతున్నటువంటివి చాలా బాగున్నాయి, ఈ లోపల ఏమైంది, ఏ పురోహితుడైతే ఇతనికి బాధ్యత తీసుకున్నాడో, యువరాజు కదా ఎంతైనా కోయగూడపు యువరాజే కదా అని చెప్తే ట్రీట్మెంట్. అప్పుడు ఏబీసీ గ్రేడ్స్ ఉండేవన్నమాట జైల్స్ లో. అంచేత ఆ పురోహితుడు వస్తూ ఉండేవాడు. ఆ పురోహితుడు ఏం చేశాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు వీడికి. నేను తలుపు ఏంలే, కానీ గుర్తుంచుకో నా మహలనందాన్ని ఏమంటాం, అర్థం లేదా, ఈ ఏరియా దాటి వాళ్ళకు బాబు బాగుండదు, నాకు మాట వస్తుంది అని తీసేసి బయటకు వదిలేశాడు. నిప్పంటుకుంది ఒకసారి కొయ్యగూడల్లో, పురోహితుడు లేడు, ఎవడు లేడు, వీడు ఆ గీత దాటలేదు, కాలిపోయాడు. ఇందుకు దాటితే పురోహితుడి మీద అంతే కదా, పరిపోవచ్చు కదా, ఫ్రీగానే ఉన్నాడు వాడు వెళ్ళలే. ఆ క్షణంలో కూడా వ్యక్తిత్వము డెవలప్ అయింది. దీన్ని ఏమంటాం మనం, సంకల్పశక్తి. ఇంకా మూడు రకాలుగా మానవీయ చేతనత్వం మనం ధరిస్తాం. ఒకటి సంకల్పం వల్ల, రెండవది ప్రేమ వల్ల, మూడవది ఈ మూడు మనం వదిలేసాం. సంకల్పం ఉంటుంది చెయ్యం, ప్రేమ అంటాం గానీ బిజినెస్ చేస్తాం. నువ్వే నన్ను ప్రేమిస్తే నేను చెప్పినట్టు విను, ప్రేమ అంటే ఏమో వాళ్ళే వాడు చెప్పినట్టు నువ్వు వినాలి అంతే కదా. కానీ ఏం చేస్తాం మనం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అయితే నేను చెప్పినట్టు చేయి, నువ్వు చేయకపోతే సర్వీస్ సరే ప్రశ్నే లేదు, ఫోటోగ్రాఫర్ అంది సర్వీస్ చెయ్యం. ఇది మూడు ప్రమాదాలు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ సమన్వయము. ఈ సమన్వయమే పురుష సూక్తంలో ఆరణ్యాన్ గ్రామ్యాన్ అని హింటిచ్చి వదిలేశారు వాళ్ళు. ఇంకేంటంటే ఒక 18 సూక్తాలలో మొత్తం విజ్ఞానం వాళ్ళు పెట్టేశారు. నువ్వు పట్టుకోగలిగితే అరణ్యములో జరిగినటువంటి సంఘటనలు, గ్రామాలలో జరిగినటువంటి సంఘటనలు, అనేక హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. మళ్ళా చక్రీయ భ్రమణంలో ఆ కాలమే ఎప్పుడొస్తుందో అవే సంఘటనలు జరుగుతాయి. దానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. మహాదశ నడుస్తూ ఉంటాయి జాతక చక్రంలో, శని మహాదశ 19 సంవత్సరాలు అనుకుంటా, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, బుధ మహాదశ 15 సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఆ మహాదశ యొక్క భుక్తి ముందు జరుగుతుంది. శనిలో శని భుక్తి, బుధలో బుధ భుక్తి. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటాయి. ఎవడైనా ఇంటెలిజెంట్ మనిషి ఆ 19 సంవత్సరాలలో ఏం జరగబోతోందో తెలుసుకోదలుచుకుంటే ఆ మొదటి భుక్తి యొక్క 3 సంవత్సరాలు ఆ దశాభుక్తులు వస్తాయి కదా. అంటే శనిలో శనిలో శని వస్తుంది, మళ్ళా శనిలో శనిలో బుధుడు వస్తాడు. ఆ పీరియడ్స్ మీరు చూసేసుకుని ఏం జరిగిందో చూసుకుంటే అవే ఎక్స్పాండ్ అవుతాయి మిగతా 16 సంవత్సరాల్లో. సైక్లిక్ ప్రాసెస్. అందుకు జ్యోతిషం తెలియాలి. ఇవే రిపీట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘటనలే మీకు రిపీట్ అవుతాయి. ప్రేమ చూపించగలిగేటటువంటి సంఘటనలు, సేవ చేయగలిగేటటువంటి సంఘటనలు, సంకల్పం. సంకల్పం ద్వారా కూడా మనం చాలా మందికి సహాయం చేయగలం. ఈ మూడు మీరు గుర్తుంచుకోండి, మీ జీవితంలో ఎప్పుడు ఎప్పుడు ఇవి ఉపయోగించగలిగేటటువంటి క్షణాలు వస్తే మీరు ఎప్పుడెప్పుడు మిస్ అవుతారో అంతకంతకు మీరు ఒక కడుగు దిగజారుతారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని దీన్ని మననం చేసుకుని గ్రాఫ్ లాగ్ తీసుకోండి. మానవ జన్మ ఎత్తాం మనం. మానవ జన్మ ఎందుకు ఎత్తాం? ఒక ఆ టైం పీరియడ్స్ లో 20 లక్షల సార్లు మీరు ఈ పని చేస్తే మానవ జన్మ ఎత్తుతారు అనుకోండి. మనం 20 లక్షలు పెద్ద పెద్ద సంఖ్యలు ఎందుకు, 100 అనుకుందాం. అంటే 100 సార్లు మీరు ఫలానా పని చేస్తే అందులో మళ్ళా సంకల్పము 30% ఉండొచ్చు, ప్రేమ ఓ 60% ఉండొచ్చు, 60+30 90, సేవ 10%, ఎనీ రేషియో. మొత్తం మీద ఏంటన్నమాట, సంకల్పము ప్రేమ సేవ మొత్తం కలిపి 100 అవ్వాలి. మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత మీరు 101 అవకాశాలు కోల్పోయారు. ఏమవుతారు? జంతు జన్మ వస్తుంది, చెప్పలేము అది. అందుకనే శిశుపాలుడికి 100 అవకాశం. శబ్దమే అక్కడ అంతేగా. దూషణ అనేది ఒక శబ్దమే కదా. చాలా జాగ్రత్తగా మహాభారతాన్ని దాన్ని మీరు అర్థం చేసుకుంటే మళ్లీ నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పదలుచుకున్నది ఒకటే, మహాకాల చక్ర భ్రమణములో పదములే పదార్థములుగా మారుతాయి, గురువు యొక్క వాక్కులు పదార్థములుగా తక్షణమే మారుతాయి. అంతేగా, వాళ్ళ ఆశీస్సులు ఫలిస్తాయంటే అర్థం ఏంటి? పదార్థాలే మారే అంతే. ఎలా మెటీరియల్ అయింది సైన్స్ తెలుసు వాడికి, చక్రీయ గమనం యొక్క సైన్స్ తెలుసు వాడికి, అంతకంటే ఇంకేందే. ఆ సైన్స్ మీరు తెలుసుకోవచ్చు. నేను చెప్పిన ఉదాహరణలన్నీ కూడా ఆ సైన్స్ ని అవగాహన చేసుకోవటానికే. కానీ తమాష ఏంటో తెలుసా, ఈ మొత్తము సైన్స్ మూడింట్లో లభిస్తుంది మనకి, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, మంత్రపుష్పము. మొత్తం సైన్స్ ఉంది. ఇందాక చెప్పాయి కదా ఎక్కడ, కానీ వాళ్ళు ఏం చేశారు టూకీగా చెప్తారు. అంతకంటే ఏం చెప్పగలరు వాళ్ళు 18 సూక్తాలలో ఏ మొత్తము సృష్టి రహస్యాన్ని చెప్పాలంటే అంతకంటే వాళ్ళు ఏం చెప్పగలరు. అంచేత పురుష సూక్తం స్త్రీ సూక్తం మరి మీరు ఖండతా పట్టేసి ఉన్నారు కనుక వెనక నుంచి ముందు నుంచి చెప్పారు కనుక మరి చేయండి. అది మేము లేకపోతే నేనేం చేసేది, నేనేం చేయగలను. మీరు అది చేస్తే కదా నెక్స్ట్ స్టెప్ వచ్చేది. అది కూడా మీరు అర్చనలో చేయాలి. అందుకని నేను చాలాసార్లు చెప్పాను నైట్ అండ్ డే అది తెరిచి ఉంచుతాను. మీరు ఉపాస చేయండి అంటే మాకు వీల్లేదు. మంచిది బాబు, ఒక్కొక్క పాయింట్ నేను చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిన అవకాశము ఇక్కడ ప్రతి గంట ఒక జన్మే మీకు ఇచ్చే, ప్రతి గంటలోనూ మీరు అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఏదైతే మీరు బయట చేయలేరో, బయట కాలేజీకి వెళ్ళాక నేను ఎంత చెప్తే తంతా నన్ను అక్కడ మరి అక్కడ చెప్పలేను కదా. కానీ ఇక్కడ అంచేత మీరు ఎంత నెగిటివ్ మార్క్స్ వెళ్తాయో జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు ఒంట్లో బాగాలేదు మాస్టారు, నా తలనొప్పిగా ఉంది మాస్టారు, మా బంధువులు వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నాను మాస్టారు, మాట్లాడుకోమ్మా. మార్కులు అలా తక 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 బ్యారోమీటర్ పడిపోతుంది, పారాసెటమాల్ వేస్తే టెంపరేచర్ తగ్గినట్టే. చాలా జాగ్రత్తగా ఉన్నాను. అందుకని 2 నెలల ఇన్ని రోజులు ఉంది 6 రోజులు 3 నెలలు కూడా లేదు. కష్టపడండి కాస్త అవగాహన చేసు, కానీ గాభరా పడకండి. మీకు అర్థం కాకపోతే అర్థమైతే చెప్తానే ఉన్నా కదా, కానీ ప్రయత్నం లోపం చేయకండి. నేను ఇప్పుడే చెప్పాగా మీరు రక్షించగలిగారా లేదా చేయగలిగారా లేదా అన్నది ప్రశ్నించదు. ప్రయత్నం నువ్వు చేశావా లేదా కేవలం అది మాత్రమే చూస్తుంది. కానీ ప్రయత్నం చేసినట్టు నటించిన లాభంలే ప్రకృతిలో. అంచేత ఆ పాయింట్స్ ఇవాళ చెప్పిన మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాలము ఒక చక్రీయ గమనములో ఉన్నటువంటిది. కాలమే ఆకాశము లేక అవకాశముగా మారుతుంది. రాత్రి బ్యాంక్ కావాలన్నా మీకు తెరిచి ఉండదు, అంటే మీరు ఏదైనా పిస్టల్స్ అవి తీసుకుని తెరిపిస్తే తప్ప, అది వేరే విషయం అంతే కదా. అంచేత కొన్ని కొన్ని పనులు మీరు రాత్రి మాత్రమే చేయగలరు, కొన్ని అంటే అవకాశాలు, కొన్ని కొన్ని అవకాశాలు పగలు మాత్రమే వస్తాయి. ప్రతి పని కూడా పూజ వలె చేయాలి అని యజ్ఞ విద్య తెలుపుతుంది, దాన్ని యజుర్వేదము అంటాం. రాత్రి చేయగలిగేటువంటి పనులన్నీ కూడా కృష్ణ యజుర్వేదము, పగలు చేయగలిగేటువంటి పనులన్నీ కూడా శుక్ల యజుర్వేదము. కానీ మనకిప్పుడు అసలు ఏ పని మనం చేయటం లేదు. ఇంచేత వర్క్ ఈజ్ నాట్ వర్షిప్. మనం చేసేటటువంటి ఏ పని కూడా పూజలాగ చేయటం లేదు. కానీ భారతీయ ఆధ్యాత్మికత ఏం చెప్తోంది, ప్రతి పనిని కూడా పూజలాగ చేయండి. అంచేత ఈ కాలచక్ర భ్రమణంలో ఒక్క సెకండ్లో ఏమి జరుగుతున్నదో మొత్తము మహామహామహామహా మన్వంతరాలలో కూడా అదే జరుగుతున్నది. వింటానికి చాలా అబ్సర్డ్ గా ఉంటుంది, ఇది పిచ్చి మాటలలా వింటాయి. ఏం చెప్తున్నాను అర్థమైనా, ప్రలాపన పిచ్చి ప్రలాపన ఏం చెప్తున్నాను నేను. ఒక సెకండ్లో ఏమి జరుగుతున్నదో అదే మహామహామహామహామహా మన్వంతరాలలో కూడా జరుగుతున్నది. ఈ సమన్వయం కావాలి. ఈ సమన్వయానికి సినిమాలు చాలా మీకు ఉపయోగపడతాయి. ఒక స్ట్రైట్ లైన్ మీరు చూసినా ఉపయోగపడుతుంది. ఒక గీత గీశాం మనం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గీత కనిపిస్తుంది. కానీ మీరు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి చూస్తే ఆ గీతలో మధ్య మీకు కట్స్ కనిపిస్తాయి. కంటిన్యూటీ లేదు అక్కడ, కణము ఇంకో కణము 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 కణము, ప్రతి కణము కూడా పూర్ణమే, పరిపూర్ణమే. అది పూర్ణిమ నాడు మీరు అర్థం చేసుకోవాలి, కాలం యొక్క పరిపూర్ణత. ఆ మహాకాల చక్రవర్తిత్వానికి మీరు ఈ డివైన్ లైఫ్ సైకిల్ అర్థం చేసుకోవాలి. ఇందాక నేను చెప్పింది, ఇందాక నేను చెప్పిన సంఘటనలన్నీ కూడా ఈ రోజు జరిగాయి. ఈ రోజు ఇందాక నేను చెప్పిన ప్రతి సంఘటన జరుగుతుంది, ఇంకా జరగబోయే సంఘటనలు కూడా జరుగుతాయి. ఆ సమన్వయం మీరు పట్టుకోగలగటం వల్లే ఋషులు దేవతలు గురువులు ఏం జరగబోతోందో చెప్పగలుగుతారు. సమన్వయం అంటే ఇప్పుడు చూసి చెప్పలేం. ఇప్పుడైతే సినిమాల్లో చాలా మంది రాబోయే డైలాగ్ చెప్పేస్తారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ అయిపోయారు. గురువు అంటే అది గొప్పే ఉంది అక్కడ. అది మీరు నేర్చుకోండి సమన్వయము. దానికి మీరు అతి త్వరలో మీరు ఈ నాలుగు ఫోటోలు తయారు చేసుకోవాలి. ఒకటి డివైన్ లైఫ్, డివైన్ ప్లాన్ అరవిందోటి ఒక బొమ్మ ఉంది, మెహర్ బాబాది ఒక బొమ్మ ఉంది, థియోసాఫికల్ సొసైటీది ఒక బొమ్మ ఉంది, మన పురాణాలలో ఉండేటటువంటి బ్రహ్మ సరే అదే ఒక బొమ్మలాగా ఎక్కడ ఉన్నట్టు నాకు గుర్తు లేదు, ఎక్కడ చూడలేదు, కానీ మూడు మీరు పట్టుకోగలిగితే ఉంటే మంచిదే. ఎవరిదైనా అందరూ అదే చక్రం చెప్తారు, కానీ అంతవరకు చూస్తారు వాళ్ళు. మనం మిగతా కూడా చూద్దాం. ఈ యాంగిల్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాక మళ్లీ చాలా జాగ్రత్తగా మంత్ర జపములోని చక్రీయ భ్రమణాన్ని గుర్తం చేసుకోండి. మంత్రము ఎలా తిప్పుతాం మనం? మాలే కదా. ఆ మంత్రము యొక్క అధిదేవత ఏమవుతుంది? పదార్థంగా మీకు సాక్షాత్కరిస్తుంది. అంచేత చక్ర భ్రమణములోనే ఆ దేవత యొక్క స్వరూపము ఉంది. అంచేత మంత్రమే దేవతా స్వరూపం అని కూడా అంటూ ఉంటాం మనం. శబ్దమే పదార్థముగా మారింది. ఇదంతా ఎందుకు చెప్పాను? మీరు కూడా ఒక మంత్రమే, పదార్థంగా మారారుగా. ఇంచేత ఖచ్చితంగా మీకు మీదైన ఒక శబ్దము అంతరిక్షంలో ఉండే ఉంటుంది, లేకపోతే ఈ పదార్థము ఏర్పడదు. ఆ శబ్దం యొక్క బేసిస్ తెలిసి ఉన్నటువంటి గురువులు ఇస్తారు మంత్రదీక్షలు. అసలు మంత్రదీక్ష అది, ఈ మంత్రాలు ఏం కావు. అది తెలిసి ఉన్నటువంటి గురువు మనకి లభిస్తే ఆనందం. అలాంటి గురువులు రాబోయే రెండు నెలల్లో మనం ఈ విధమైనటువంటి విద్యను పాటిస్తే పరిగెట్టుకుంటూ మన దగ్గరికి వస్తారు. అదే మన చేసేది. ఎంత పెద్ద పని చేస్తున్నామో, మీరంత నీరసంగా ఉంటే అట్ట, మీరు ఎంత ఉత్సాహంగా ఉండాలి, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఏంటి కానీ జరుగుతున్నది మీకు తెలిసినా తెలియపోయినా. ఇప్పుడు ల్యాబొరేటరీలో చాలా సార్లు ఏం చెప్తున్నావు చెప్పాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏదో మందిరం ఏదో కడుతున్నాం అనుకోండి, వాళ్ళు చెప్తాం నువ్వు ఇక్కడ తవ్వేయా, నువ్వు ఇక్కడ తవ్వేయా అని. వాళ్ళు చెప్పినట్టు తవ్వుతే వాళ్ళు ఎక్కువ తవ్వకుండా చిన్నది, కానీ మీరు అలా తవ్వకండి, అర్థం చేసుకుని తవ్వండి. మళ్ళీ ఏం చెప్పానో అర్థం. ఇంత చెప్పి చివరికి చెప్పింది ఏంటి? కాలచక్ర భ్రమణములో పదములే పదార్థములుగా మారుతాయి అనే విద్యను మనం అవగాహన చేసుకుంటున్నాం. ఖచ్చితంగా గురువు మీకు ఇచ్చినటువంటి శబ్దము ఇంకొకరికి ఉపయోగపడదు. మీ శబ్దం వేరు, ఇంకొక శబ్దం వేరేగా, మీ మంత్రం వేరు, అందువల్ల చెప్పరు. చెప్తే ఏం లాభం? మీకేం లాభం? కుదరదు కదా. అందువల్ల మంత్రము అదంతా పోయి చివరికి ఎలాంటి స్థితికి, ఎంత దుస్థితి వచ్చామో తెలుసు కదా. అంచేత కాస్త జాగరూకతతో ఈ 10-15 రోజులు మీరు జాగ్రత్తగా మలుచుకోగలిగితే ఈ శబ్ద విద్యను మీకు చెప్పేస్తా నేను. ఇదంతా కూడా ఈ ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అందులో చెప్తున్నదే జ్వాలాకుల మహర్షి. అంటే సావర్ణిక మన్వంతరములో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ యొక్క ప్రధాన శిష్యుడు. మరి మీరు ఆయన యొక్క ప్రధాన శిష్యుడుగా మారవచ్చు. మరి ఆ పుస్తకం మీరు చదువుతున్నారంటే అంతేగా. మరి ఆ అవకాశం కోల్పోతారేమో అంటే మీరు చాలా మంది నన్ను అడగచ్చు, మరి మేము హైదరాబాద్ లో ఉన్నాం కదా, అదే గందరగోళం మనసులో వచ్చేది, నేను అక్కడెక్కడే ఉన్నాను కదా, మరి నేనే నువ్వేం కంగారు పడుకు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయటమే. మొదటిది అంటే నీకు లాభం. మనకి ఎప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళకేదో లాభం వస్తుందనే కదా. సో ఆ గ్యారంటీ నేను ఇస్తున్నా. ఒకవేళ సింగిడే కాదు మిగతా వాళ్ళకి కూడా అది కదా, అందుకే సింగికే చెప్తున్నాను మరి. అంచేత రెండోది ఇక్కడున్న వాళ్ళకి కొన్ని బాధ్యతలు నేను చెప్పింది. మీరు సక్రమంగా పాటించగలిగితే ప్రపంచానికి చాలా ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. అందరూ వింటున్న వాళ్ళందరూ గమనించుకోండి, చెప్పినటువంటి విషయాలు జాగ్రత్తగా అదే క్రమంలో మీరు రాసేసేయండి పాయింట్స్గా. టేప్ చేసిన దాన్ని ఇమ్మీడియట్ గా టేప్ చేసి పంపించేయండి. ఏ రోజుకి ఆ రోజు పంపించేయడం మంచిది. డబ్బు అవుతుందంటే నాకు అసలు ఎప్పుడు అర్థం కాలేదు, డబ్బుకు దీనికి మింగి పెడతారేంటో అని. డబ్బే ముఖ్యం అనుకుంటే డబ్బు సేవ్ చేసుకోండి. మీరు ఒక రోజు పోయిందంటే కొన్ని మహాయుగాలు దాటిపోతున్నాయి మరో అని నేను చెప్తూ ఉంటే 7 రోజులకి కలిసి ఒకసారి పంపిస్తాం మాస్టర్, మంచిదమ్మా అలాగే పంపించుకోండి. నేను చేయగలిగేది ఏమీ లేదు, మీకు ఏమీ అర్థం కావటం లేదు, కానీ ఒక రహస్యం చెప్తాను, మీరు కంగారు పడకండి, నాకు అర్థం కావటం లే అని చేత ఓ